గురు పూర్ణిమ నాడు డిగ్రీ సంపాదించుకోవడానికి, గురు పూర్ణిమ నాడు మీరు పొందేటువంటి లక్ష్యాన్ని పొందడానికి ఒక సంవత్సరం ముందు నుంచి మీకు ప్రిపేర్ అవుతూ ఉంటే, అలా ప్రతి సంవత్సరము ప్రతి గురు పూర్ణిమకి కూడా మన చదువు యొక్క వ్యాసం ఎంత ఉందో, వ్యాసము అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, ఒక వృత్తాకారి గీస్తే సత్యం ఈ అంచు నుంచి ఆ అంచు వరకు వచ్చేటటువంటి రేఖను వ్యాసము అంటారు. అంటే ఏం చెప్తుంది అది? ఆ వృత్తం యొక్క సైజుని చెప్తుంది, బ్రహ్మాండం యొక్క సైజు, ఈ సృష్టి యొక్క సైజు. ఈ భూమి విశ్వము గోళాకారంలో ఉన్నటువంటి విశ్వము కేవలము పృథ్వీ నుంచి మాత్రమే కాకుండా మొత్తము ఈ బ్రహ్మాండం గురించి చెప్పేటటువంటి వ్యాసాన్ని ఈరోజు తెలుసుకోగలుగుతాం కనుక వ్యాస పూర్ణిమ అని కూడా అనుకుంటాం. వ్యాసము అంటే అక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పదము కాదని, ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి పదము. బ్రహ్మాండాన్ని మొత్తము కూడా మీరు అర్థం చేసుకోగలిగేటటువంటి స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి పదము. కానీ ఈ పదము మీకు రావాలి అంటే మూడు లక్షణాలు మీలో ఉండాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవుడు నమస్కారం. అంటే గురువుకి మూడు కళ్ళు ఉంటాయి, చేతిలో తీసుకుని ఉంటుంది, దాంట్లో పోతున్నటువంటి పావులన్నింటినీ పట్టుకుని మెడ వేసుకుంటాడు, ఆ మూడో కళ్ళ నుంచి నిప్పొస్తుంది, ఇంకా విభూతి రాసుకుంటాడు ఉంటుంది అని కాదు అక్కడ. అలాగే విష్ణువు అంటే నాలుగు చేతులు ఉన్నాయి అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం కాదు అక్కడ. బ్రహ్మ అంటే నాలుగు ముఖాలు ఉన్నాయని చూపిస్తూ ఉంటాడు, ఒకటి వచ్చినా ముఖం ఉంటుంది సినిమాలో స్పష్టంగా మీకు తెలుస్తూ ఉంటుంది, మిగతా మూడు కూడా అట్ట ముఖాలని. అలాంటి ముఖాలు ఏం చేసుకుంటాం మనం? అలాంటి ముఖాలని కాదు అక్కడ అర్థం. ఏ గురువు అయితే, ఎప్పుడైతే మనకి జ్ఞానం లభిస్తుందో ముఖాలు తిరుగుతాయి మనం. ఏ గ్రూప్ చదువుతున్నాం అంటాం, అంటే నువ్వు చెప్తా ఉన్నావు ఎన్ఈసీ గ్రూప్, బైపీసీ గ్రూప్, ఇంకా మూడు ముఖాలు ఉన్నాయి మీకు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మూడు గురించి మీరు చెప్పగలరు. ముఖం ఒకటే ఉంటుంది. చాలా విషయాలు మనకి తెలిస్తే బహుముఖి ప్రజ్ఞాశీలి అంటాం. అంటే అనేక ముఖాలు ఉన్నాయి రావణాసురుడిలాగా, వాళ్ళ తలుపు తెలుసుకురావడం చాలా కష్టం. చాలా ముఖాలు ఉన్నాయి అనుకోండి, రాస్తాడు ఇంట్లో పని పడుకోండి, అర్థం అది కాదు. అక్కడ అర్థం ఏంటి అంటే చాలా జ్ఞానం ఉంది, చాలా కోణాలలో మనం తెలుసుకోగలము అని. మరి బ్రహ్మకి నాలుగు ముఖాలు ఎందుకు ఉన్నాయి? సృష్టిలో నాలుగు దిశలు ఉన్నాయి. న్యూస్ న్యూస్ పేపర్ గురించి నేను చెప్పడం లేదు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నాలుగు దిశలు పూర్తిగా ఎవరైతే వ్యాపించగలరు, నార్త్ వైపు వెళ్ళిపోతే పూర్తిగా నార్త్ గురించి, సౌత్ వైపు వెళ్తే పూర్తిగా సౌత్ గురించి, ఈస్ట్, వెస్ట్ అన్ని వైపుగా పరిజ్ఞానం వ్యక్తికి ఉంటుందో సంపూర్ణ జ్ఞానము, సర్వజ్ఞత్వము అంటాం దాన్ని ఇంగ్లీష్లో, ఆమ్నిషియన్స్ అంటాం. ఆ సర్వజ్ఞత్వం అయినటువంటి గురువు ఈరోజు తన సర్వజ్ఞత్వాన్ని సంపూర్ణంగా ప్రత్యేకరిస్తాడు. సర్వజ్ఞత్వము ఎలా ఉంటుందో తర్వాత మాట్లాడుకుందాము. సర్వజ్ఞత్వం ఒకటి ఉంటే సరిపోదు, అన్ని వైపులా వ్యాపించి ఉండాలి. అన్ని వైపులా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని విష్ణువు అంటాం. ఎలా అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది? ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, కానీ ఇక్కడ మనం కూర్చొని ఉండటానికి గల కారణం ఏంటి అంటే ఒక సంస్థ ప్రసన్న నడుపుతుంది, ఇంకొక సంస్థ ఆ బస్సును రావడానికి కావాల్సినటువంటి రోడ్లు వేస్తుంది, ఇంకొక సంస్థ మీకు దారిలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ. ఇలాగా గవర్నమెంట్ అనేటటువంటి ఒక సంస్థ కంటికి కనిపించదు. గవర్నమెంట్ ఏది? గవర్నమెంట్ కంటి కనిపించదు, కానీ ఆ సంస్థ ఏం చేస్తుంది? సర్వయాపకంగా ఇంటింటికి కనెక్ట్ ఇస్తుంది, ఇంటింటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి బస్సులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, టెలిఫోన్ సౌకర్యాలు చాలా ప్రొవైడ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్? ఆ రాష్ట్రం అంతా వ్యాపించిందంటే ఏ శక్తి అయితే ఈ సంపూర్ణ బ్రహ్మాండం లేకుండా వ్యాపించి ఉన్నదో ఆ శక్తిని విష్ణువు అంటాము. సరే, వ్యాపకం జ్ఞానం ఉంది, అన్ని చోట్ల వ్యాపించగలం, వెళ్ళగలం,
కానీ మనసులో మీ నుంచి లేవలేదు. ఇలా శక్తి లేదు. విచార సమర్థత ఉండదు. సర్వసమర్థత. ఆ సర్వసమర్థతకి ప్రత్యేక, శక్తికి ప్రత్యేక శివత్వం, శివుడు. ఈ మూడు ఏ వ్యక్తిలో ఒకే కలిసి ఉంటాయి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. ఈ మూడుని కలిపినటువంటి వ్యక్తిని గురువు అనేవారు మన దేశంలో. రెండు ముక్కలు ఇంగ్లీషు, రెండు ముక్కలు ఫిజిక్స్, రెండు ముక్కలు కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు గురువు కాదు భారతదేశంలో. భారతదేశంలో గురుత్వం అంటే ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తినే గురువు అనేవారు. గురువు బ్రహ్మ సర్వజ్ఞుడు, విధాత నిద్రకనే ఉన్నటువంటి రాత చదవగలిగే, రేపు ఏం జరగబోతుందో, నిన్న ఏమి జరిగిందో, అలా ఒక వ్యక్తి గురించే కాదు, అందరి వ్యక్తుల గురించి కాదు, ఒక చెట్టు గురించి కూడా చెప్పగలగాలి సర్వజ్ఞత్వం. మహావీరుడు కూడా బుద్ధత్వ స్థాయికి పెంచినటువంటి వ్యక్తి. మీరు విని ఉంటారు మీరు. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా, అందరి గురువులు పుట్టినరోజు కూడా గురుకుడిని. డిగ్రీ ఎప్పుడు వచ్చింది అంటే ఆ సంవత్సరం డిగ్రీ తీసుకున్న వాళ్ళందరికీ ఒకే రోజు వస్తుంది డిగ్రీ, లేదా అంటే అందరి గురువులకి ఒకే పుట్టినరోజు ఎలా అయింది నడకండి. సహజంగా ఒకే పుట్టినరోజు అవుతుంది వాళ్ళకి. మహావీరుడికి గోసాధకుడు అనేటటువంటి ఒక శిష్యుడు. మీకు చెప్తే ఆశ్చర్యం ఇస్తుందేమో, గురువులు ఎప్పుడైనా చనిపోతే శిష్యుల వల్లే చనిపోతారు. గురువుని చంపగలిగేది శిష్యుడు ఒక్కడే, మిగతా వాళ్ళెవరూ గురువుని చంపలేరు. ఉదాహరణకి క్రైస్తవు తన శిష్యుడితో చెప్తాడు, ఈ రాత్రి గడిచే లోపల మూడు సార్లు నువ్వు నేను నమ్మను 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 అని చెప్తాడని మీకు తెలుసున్నవి ఇదంతా. దాని గురించి నేను చెప్పడం లేదు, కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ సర్వజ్ఞత్వం ఎలా ఉంటుంది? మీరు ఇది చేయబోతున్నాడు, వీడి వల్ల తనకి చాలా ప్రీతిపాత్రుడైనటువంటి శిష్యుడే తన చావుకు కారణం అవుతాడు అని తెలిసి కూడా ఏం మాట్లాడుతుంది. గోచారకుడు గురించి చెప్తూ, సర్వజ్ఞత్వం గురించి చెప్తూ ఈ విషయాలు చెప్తున్నాను నేను. గోచారకుడే మహావీరుడి యొక్క నిష్క్రమణానికి కారకుడు, తర్వాత ఇప్పుడు అవుతాడు. కానీ గోచారకుడికి లోపల సర్వజ్ఞత్వం గురించి ఒక డౌట్ ఉండేది. గురువులు సర్వజ్ఞులు అని చెప్తారు కదా. సాధారణంగా టీచర్స్ లో మేము పాఠం చెప్తూ ఉంటే స్టూడెంట్ ఎంత వచ్చిందో ఏమాత్రం వచ్చిందో తెలుసుకుని సాధారణంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఈ స్టూడెంట్స్ అందరికీ సెకండ్ క్లాస్ వస్తుంది, ఈ స్టూడెంట్ ఇంకా పాస్ అవ్వడు అని సాధారణంగా వాడు కాపీ కొట్టకపోతే చెప్పిన లక్ష్యాలు జరుగుతుంది. సాధ్యం కాదు, ఇప్పుడు తప్ప తప్పదు. మనుషుల విషయంలో ఈ అంచనా వేయటం చాలా తేలిక. ఇచ్చేత వాళ్ళ జ్ఞానం గురించి కానీ, వాళ్ళు తీసుకునేటటువంటి గ్రాస్పింగ్ పవర్, అవగాహన శక్తి గురించి కానీ దాన్ని చాలా తేలిక అంచనా వేయగలం. గోచారకుడికి అనుమానం వచ్చింది, చెట్టు గురించి చెప్పగలడా మహావీరుడు? వెళ్తున్నారు వర్షాకాలమే, పూర్వకాలంలో మహావీరుడి కాలంలో ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, నడిచి వెళ్లాల్సిందే. ఒక ఊరి నుంచి ఒక ఊరికి పల్లెటూరికి నడిచి వెళ్తున్నారు గోచారకుడు మహావీరుడు. చెట్టు కనిపించింది, అప్పుడప్పుడే ఇంకొంచింది ఒక చిన్న పుష్పము దాని మీద. మామూలు అడుగు చెట్టు చిన్నది ఏదో నేర్చుకుని మొక్కెట్టుకో. గోశాలకుడు మహావీరుడు నాకు అతి గురువు గారు, ఈ చెట్టును చూస్తున్నారు కదా, ఇంకా చెట్టు అవ్వలేదు, ఇంకా చిన్న అంకురం, ఏ చిన్న కురాడైనా దాన్ని తీకేయచ్చు, వెళ్ళిపోతున్నటువంటి ఏ మేకైనా దాన్ని నగిలి తినేయచ్చు, మరి బతుకుతుందా బతకదా ఇది మీరు చెప్పండి అన్నాడు. అతని మనసులో ఉద్దేశం ఏంటి, బతుకుతుంది అంటే నేనే పీకేస్తాను దాన్ని, బతకటం అంటే నేను పీకను. ఏం చెప్పినా గురువు గారు ఎదుర్కొంటారు, గురువుని టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. వచ్చారు కూడా అది చెంత అడిగాడు గురువు గారు అన్నారు.
మహావీరుడు ఇప్పుడు చెప్పాను నేను, నేను తిరిగి వస్తున్నప్పుడు చెప్తాను అన్నాడు. తప్పించుకున్నాడు గురువు, అంతే కదా. తప్పించుకున్నాక వెళ్ళారు. కొన్ని కారణాల వల్ల రెండు మూడు నెలల వరకు మళ్ళా తిరిగి ఆ దారిలో రాలేదు గురు శిష్యులు, గోశాలకుడు మహావీరుడు. తిరిగి వస్తూ ఉంటే మళ్ళీ అదే స్పాట్ దగ్గర ఆ చెట్టు ఉంది అక్కడ. రెండు మూడు నెలలు అయింది, పెరిగింది కాస్త, పెద్దదైంది. ఇప్పుడు అంత ఈజీగా పీకలేడు గోశాలకుడు, పీకేద్దాం అన్నా. అడిగాడు గురువుని, ఇప్పుడైనా చెప్పండి అని. బతుకుతుంది అన్నాడు మహావీరుడు. పీకలేదు గోశాలకుడు, సరేలే అన్నాడు. కలిసి వచ్చేశారు. దారిలో అడుగుతాడు గోశాలకుడు గురువుని, ఆ జవాబే ఈ గురు పూర్ణిమ నాడు మీకు కూడా జవాబు. మీలో చాలామంది గురువు యొక్క అనుగ్రహం మాకు ఎందుకు రావటం లేదు, గురువుని మేము ఎందుకు దర్శించలేకపోతున్నాం అనే ప్రశ్నకి ఆనాడు మహావీరుడు ఇచ్చాడు జవాబు. ఏ గురువు జవాబు ఇచ్చినా ఆ జవాబు మనందరికీ వర్తిస్తుంది. గురువు నోట్లోంచి వచ్చేటటువంటి మాట సర్వవ్యాపకులు కనుక, వాళ్ళు కాలాతీతులు కనుక, అన్ని కాలాలకి వర్తిస్తుంది అది. తద్ధర్మ కాలం ఏదో అంటాం కదా, బర్డ్స్ ఫ్లై, కరెక్ట్ అయిన మాట అది. అది యూనివర్సల్ ట్రూత్స్, అది ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మార్చండి చూద్దాం దాన్ని. మీరు మారుస్తే మార్చుకోండి, కానీ ప్రకృతిలో మారదు అది. ఇట్ విల్ ఆల్వేజ్ రైజ్ ఇన్ ద ఈస్ట్ లాగే. గురువు నోట్లోంచి వచ్చేటటువంటి మాటలు కూడా అలాంటివే అన్ని కాలాలకి. అందుకు గురు చరిత్ర పారాయణ చేయమనేది, గురువుల జీవిత చరిత్ర చదవమనేది. ఎందుకు అంటే దేశం మారొచ్చు, స్థలం మారొచ్చు, కానీ వాళ్ళ వాక్కులు మారదు. ఆల్వేస్ ట్రూ. ఆ మహావీరుడు ని గోశాలకుడు అడిగాడు, ఆ రోజు వెళుతున్నప్పుడు మీరు నాకు తెలియదు అన్నారు, అందువల్ల ఆ రోజే మీరు చెప్పేయచ్చు కదా బతుకుతుందని. ఆ రోజు చెప్పకుండా రెండు మూడు నెలలు తర్వాత మీరు చెప్పారు అంటే నేను నిన్ను చూసి కాదు, నీ మనసులో ఉందని నాకు తెలుసు, నేను చెప్తే నువ్వు పీకేస్తావు దాన్నని. అది తెలియక కాదు నేను చేసింది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చెట్టులో జీవించాలనే ఆకాంక్ష ఎంత ఉందో నాకు తెలియాలి. చెట్టుకి ఆకాంక్ష ఉంటే జీవించాలని ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని ఏమీ చేయలేదు. అది చనిపోవాలి అనుకుంటే ఎవరూ బతికించలేరు దాన్ని, ఏదో వంక పెట్టుకు చచ్చిపోతుంది అది. వాడు పీకాడను, వీడు పీకాడను, మేక తినేసిందను, ఎవడో కాలు పెట్టి నలిపేశాడను, ఏదో కారణంతో నిష్క్రమణ జరుగుతుంది. భారతీయ ఋషులు గురువులు మనకు అందించేటటువంటి ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్నే భగవద్గీతలో ఇంకో భాషలో చెప్పాడు ఇంకో జగద్గురు, మహావీరుడు కాకుండా కృష్ణుడు అనేటటువంటి జగద్గురువు. ఎవరు శత్రువు మనకి, మనైవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మీ మనస్సే కారణము దేనికి, బంధనానికైనా మోక్షానికైనా, గురువులు కాదు. మరి గురువు ఏం చేస్తాడో అయితే ఇంకా గురువు ఎందుకు, ఇది చెప్పడానికి గురువు కావాలి. నువ్వు ఇరుక్కున్నది నీలో ఉన్నటువంటి బాధలు కానీ, నీలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అవి ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులైనా కానివ్వండి, దానికి కారణం మీరే. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒకడు, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మను, దట్ నాన్ సెన్స్ అన్నాడు. నాన్ సెన్స్ అన్నాడు గురువు కూడాను. ఏంటి నాన్ సెన్స్ అన్నాడు శిష్యుడు. ఏమో నాకేం తెలుసు, నువ్వేదో నాన్ సెన్స్ అన్నావు, నేను నాన్ సెన్స్ అన్నాను అన్నాడు. రిఫ్లెక్షనే ఇస్తాడు గురువు. గురువు కేవలము మీ మనస్సు యొక్క రిఫ్లెక్షనే. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురు పుణ్యమ నాడు గురువు మీ మనస్సే. మీ మనస్సుకి ఏది నచ్చితే అదే చేస్తారు మీరు. ఫలానా గురువు చెప్పాడు అని చేయరు, మీకు మనస్సుకు నచ్చాలి ముందు. కానీ గురువు యొక్క ప్రతిభ ఎక్కడ ఉంటుంది అంటే అది మీకు నచ్చేటట్టు చెప్పగలగటంలో ఉంటుంది. అంతకంటే ఇంకేం లేదు. కానీ చేసేది, జరిపించుకునేది మీరే. ఆత్మన్యేవ, ఎవరికి వాళ్లే ఉద్ధరేత్, ఉద్ధరించుకోవాలి తప్ప మిగతా వాళ్ళెవరు ఉద్ధరించలేరు ఎవరిని కూడా. మొత్తం భగవద్గీత చెప్పేశాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ప్రతి ప్రశ్నకి శ్రీకృష్ణుడు జవాబు వింటే చాలా తమాషాగా ఉంటుంది. భగవద్గీత చదివితే ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఇచ్చిన జవాబుకి నాకెప్పుడు పొంతన కుదరదు. తన్మే బ్రూహి సునిశ్చితం అంటాడు. ప్రతిసారి కూడా అర్జునుడు నిశ్చయంగా నాకు ఇంత చెప్పకు నువ్వు అనవసరంగా, కరెక్ట్ ఏదో చెప్పేయి, చేసేస్తా నేను. నువ్వు ఇది చెప్తావు అది చెప్తావు ఇది చెప్తావు అది చెప్తావు ఇంతకీ ఏది మంచిది అంటే మళ్ళీ మొదలెడతాడు, ఇది రైతే అది రైతే అంటాడు. మీరు భగవద్గీత చదవండి జాగ్రత్తగా, కానీ అది అక్కడ కృష్ణుడు తప్పు కాదు, మన మనస్సు తప్పు, మనం అర్థం చేసుకోవటంలో తప్పు. కర్మసిద్ధాంతం గురించి కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు థాట్ నాన్ సెన్స్ అన్నాడు, థాట్ నాన్ సెన్స్ అన్నాడు గురువు అని ఒక కాలు పైకెత్తా అన్నాడు. ఎందుకన్నాడు, కర్మసిద్ధాంతం తప్పే కదా, ఒక కాలు పైకెత్తవయా అన్నాడు. కుడి కాలు పైకెత్తాడు, కుడి కాలు కింద పెట్టకుండా ఎడంకాలు కూడా పైకెత్తన్నాడు. ఎత్తలేవు, కర్మసిద్ధాంతం అంతే. ఒక కాలు నువ్వు పైకెత్తేశాక రెండవ కాలు నువ్వు ఎత్తలేవు అని చెప్పడం చాలా తేలిక, కానీ ముందు కుడికాలు ఎత్తుతావా పైకాలు ఎత్తుతావా అనే నిర్ణయానికి మాత్రం నీకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టారు ప్రారంభము సాధన జరిగేదే జరగవలసి ఉంటే నేను సాధన ఎందుకు చేయటం? సాధన కూడా మీరు చేయించుకోండి. మా అటెండర్ ఒకతను ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడు నన్ను, మాస్టారు పుణ్యము పాపము రెండిటికీ కారణం భగవంతుడే కదా, అలాంటప్పుడు పాపఫలం మాకు మాత్రం ఎందుకు రావాలి అన్నాడు. అక్కడే జవాబు ఉందాయా, మరి పాపము పుణ్యము రెండిటికీ కారణం అన్నప్పుడు ఏ విధంగా అవుతే నువ్వు పాపఫలం కోరుకోవటం లేదు, పుణ్యఫలం కూడా కోరుకోకు, వదిలేయి, గొడవబోతుంది. వదిలేస్తే రెండు వదిలేయి, ఒక కాలు ఎత్తితే రెండో కాలు ఇరుక్కుంటుంది. కానీ పాపము పుణ్యము దాంట్లో కూడా భగవంతుడు నీ చేత చేయిస్తున్నాడు అన్న మాట మాత్రం చాలా అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఎందుకంటే నేను పాపము చేశాను అని నీకు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. తెలియకుండా నీకు ఎలా తెలుసు సరే పాపం అని? తెలిస్తే ఇది పాపం అని ఎవరు చెప్పారు నీకు? లోపల ఉన్నవాడు ఎవడో చెప్పాడు కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు చేసావు కదా, మరి ఫలం ఎవరు అనుభవిస్తారు? చేసింది నువ్వు, అది వద్దన్నా. ఇదే అర్జునుడికి వస్తుంది ప్రాబ్లము. ఏంటి అర్జునుడికి వచ్చిన ప్రాబ్లము? జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అదే ప్రాబ్లము మనందరికీ కూడా వస్తుంది. అందరూ కూడా మాస్టారు మీరే ఏదో విధంగా మా చేతి చేయించండి, తప్పనిసరిగా చేయిస్తాను, ఆ బాధ్యత నాదే, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను ఒక మాట అనగలగాలి, శ్రీకృష్ణుడు మొత్తం భగవద్గీత అంతా చెప్పేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు, నేను చెప్పినట్టు చేయను లేదు, యథేచ్ఛసి తథా గురు అన్నాడు. మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు బోధ చేసిన తర్వాత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత, ఎప్పుడు చెప్పాడు స్పష్టంగా అర్థమయ్యేటట్టు? నేను నా తాతని చంపేదా, నా గురువుని చంపేదా, నా బంధువుని చంపేదా? ఇది అర్జునుడు వేసిన ప్రశ్న. అన్ని పాపాలేగా, గురువుని చంపటం పాపం, బంధువుని చంపటం పాపం, అన్ని పాపాలే కాదని ఎవరు అనగలరు? ఇది నా చేత నువ్వు చేయిస్తానంటున్నావు, పాపం అప్పుడే తెలిసింది అర్జునుడు, అంతకుముందు తెలీదు. అసలు అర్జునుడిని ట్రైనింగ్ ఇస్తున్నదే అందుకు నాయన, రేపు మహాభారతం రాబోతోంది, ఆ మహాభారతం రాబోయే టైంలో మీరు చాలా పని చేయాలి, ముఖ్యంగా అర్జునుడు చాలా పని చేయాలి అని ట్రైనింగ్ ఇస్తే లాస్ట్ మినిట్లో ఈ వంక పెట్టి పారిపోదాం అనుకున్నాడు. మీరు పారిపోతామన్నా ఒప్పుకోను, నేను మిమ్మల్ని పారిపోనివను, ఏ వంక పెట్టినాను. కానీ అక్కడ వంక పెట్టాడు అర్జునుడు, వీళ్ళందరినీ కూడా ఈ నెత్తురుకూడు కూడా నాకు అక్కర్లేదు, సన్యాసం చేస్తాను నేను, సన్యాసి జీవితం చాలా ఈజీ అనుకుంటున్నాడు పాపం, చాలా కష్టం అది. కరిష్యే వచనం తవా అనగలగాలి, యథేచ్ఛసి తథా కురు అంటుందో గురువు యొక్క హృదయ విశాలం దెబ్బతోంది. నీ ఇష్టం, నువ్వేదైనా చేసుకో, నీకు మీది మంచిది అని చెప్పాను నేను. కానీ నిర్ణయం ఎవరిది? గురువుది కాదు, నిర్ణయం నీదే. మనేవ మనుష్యాణం కారణం బంధమోక్షం మీ మనస్సుదే. అంటే దానికి అర్జునుడిచ్చిన జవాబు మనం ఇవ్వగలిగితే ఈనాడు కరిష్యే వచనం తవా, నువ్వేం చెప్తే అది చేస్తాను, అది రైటా తప్ప పుణ్యమా పాపమా అని నేను ఆలోచించను అనే జవాబు మనం గురువుకి ఇవ్వగలిగితే గురు పూర్ణిమ నాడు ఇంకా మనం చేసేదే ఉండదు, అంతా ఆయనే చేసుకుంటాడు. చాలా క్యాంపుల్లో చెప్పాను నేను, ఈ క్యాంపులో కూడా అది చెప్పకుండా ఉండలేకపోతాను. నేను చిన్న కథ ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు చదివాను నేను రీడర్స్ డైజెస్ట్లో. ఆఫ్రికాలో ఒక మత ప్రచారకుడు వెళ్ళాడు, మత ప్రచారకుడు వెళ్ళి సరే పాఠాలు చెప్తున్నాడు, ఇంగ్లీషు అది చెప్తున్నాడు, ఎలిమెంటరీ స్కూల్ చిన్న చిన్న పిల్లలు, వచ్చి రాని మాటలు ఉన్నటువంటి పిల్లలు ఆఫ్రికాలో. ఎందుకో ఏమో మూడ్ వచ్చింది. ఆ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆ పిల్లల్ని ఒక ప్రశ్న అడిగాడు. సడన్గా క్లాస్ రూమ్లోకి పెద్ద పులి వచ్చిందనుకో ఏం చేస్తారు అని. చిన్న పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఏం జవాబు చెప్తారు? ఎవరు ఏం జవాబు చెప్పలేరు. కొంతసేపు అయిన తర్వాత మూల నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది, మేం చేసేదే ఉంది సార్, చేసేదేదో పెద్ద పులే చేస్తుందని. చేసేదేదో గురువునే చేయనివ్వండి, మీకెందుకు బాధ, చేయనివ్వండి ఆయన్ని. ఆ సమర్పణ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, ఈ సమర్పణ అనేటటువంటి భావము కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది మీకు. మిగతా చోట్ల ఈ సమర్పణ అనే పదము ఉంది లేదన్న నేను, సరెండర్ అనే మాట ఉంది కానీ అది ఇంకో భావంలో ఉపయోగిస్తాం మనం. కానీ ఈ సమర్పణ చేసే ముందు ఎవరికి సమర్పణ చేస్తున్నాం మనం, ఏ వ్యక్తికి సమర్పణ చేస్తున్నారు మీరు? సంపూర్ణంగా అహంకార రాహిత్యం ఉన్నటువంటి వ్యక్తికి మీరు సమర్పణ చేస్తే అదృష్టవంతులే. కానీ ఏ మాత్రము అహంకారం ఉన్నా ఆ వ్యక్తికి సమర్పణ చేస్తే మీరు ఆ వ్యక్తి యొక్క అహంకారానికి ప్రోతి చేయటానికి కారకులవుతారు తప్ప గురువుకి సమర్పణ చేసేటటువంటి ఫలితం రాదు. మరి ఎలా, నాకు ఎలా తెలుస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది ఫలానా వ్యక్తిలో అహంకారం ఉందా లేదా? దానికోసమే గురువు యొక్క శక్తిని తెలపటానికి మన భారతీయ ఋషులు ఇంకొక పనిముట్టు మనకిచ్చారు, దాన్నే గాయత్రి మంత్రం అంటాం. గాయత్రి మంత్రాన్ని పూర్తిగా దర్శించినటువంటి వ్యక్తి సంపూర్ణంగా నిరహంకారి అవుతారు. ఆ సంపూర్ణ నిరహంకారత్వం ఏ వ్యక్తికి వస్తుందో వాళ్లే గురువుని దర్శించగలరు కనుక గాయత్రిని గురుమంత్రము అంటాం. అంచేత ఈ గురుమంత్రాన్ని ఎవరు ఇవ్వాలి? సంపూర్ణంగా నిరహంకారం ఉన్నటువంటి వాడు, నేను లేను అనేటటువంటి భావం కలిగినటువంటి వాడు మీకు ఆ మంత్రం ఇవ్వాలి. వాడు ఎలా ఇస్తాడు? వాడు లేడుగా. కాంట్రవర్సీ, గందరగోళం అంతా, భారతీయ ఆధ్యాత్మికత అంతా కూడా వింటానికి గందరగోళంగా ఉంటుంది. నేను హ్యూమరాలజీ మీద ఒక పుస్తకం జరిగాను మొన్న, ఎప్పుడు ఒక చిరునవ్వు నవ్వటానికి ముఖం మీద ఉన్నటువంటి 360 కండరాలు కదులుతాయట. ఆ చదివిన తర్వాత నవ్వటానికి చాలా బాధపడతాను నేను. 360 కండరాలు కదలాలి అంటే ఎంత కష్టము అది. డార్విన్ పేరు వినే ఉంటారు మీరు. ఆ డార్విన్ దగ్గరికి, కథ మామూలు కథ అది, డార్విన్ దగ్గరికి సెంటిపీడ్ అంటానే కాళ్ళు జరి, చాలా కాళ్ళు దానికి ఉంటాయి. ఈయన డార్విన్ ఎవల్యూషనరీ థియరీ మీద, జీవ విజ్ఞానం మీద, వీటి మీద పెద్ద రీసెర్చ్ చేస్తున్నాడు. కాళ్ళ జరి దగ్గరికి వెళ్ళాట. ఈ కథ మాత్రం అంచేత ఎలా అడిగాడు అని అనక్కండి, కథ మాత్రం అర్థం చేసుకోండి. అంతరార్థం కాళ్ళ జరిని అడిగట. మేకు 2 కాళ్ళే ఉన్నాయి, ఒక కాలు ముందుకేస్తే 2 కాలు ముందుకేస్తాం, నీకు 100 కాళ్ళు ఉన్నాయి కదా, ఏ కాలు ముందుకేస్తావు అని అడిగట రీసెర్చ్లో. అంతే అది ఆగిపోయిందిట ఆలోచిస్తూ, ఈ 100 కాళ్ళల్లో ఏ కాలు ముందుకేస్తున్నారో దానికి తెలీదు. ప్రశ్నించేంత వరకు దానికి ఆలోచన రాలేదు. ప్రశ్నించాడు డార్విన్, ఆగిపోయిందిట. అది ఇప్పటికీ అక్కడే ఆగిపోయిందేమో మనకి తెలియదు. అది ఇంతే దాన్ని తెలుసుకోలేదు. అది ఇప్పుడు ముందు ఏ కాలు వేస్తుందో 100 కాళ్ళల్లో. అహంకార రహితులుగా మిమ్మల్ని చేసేది ఎందుకు? ఇంత శక్తి ఉన్నటువంటి వాడికి కొంచెం అహంకారం ఉన్నా కుంభముంచేస్తాడు వాడు, అంతే కదా. రావణాసురుడు అనేక యుగాలలో, నాలుగు యుగాలు, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ నాలుగు యుగాలలో కూడా మానవ జాతిలో సగర్వంగా ఒక మాట చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఒక రావణాసురుడే. ఏం చెప్పగలడు రావణాసురుడు? మరి పుట్టడు, మరి పుట్టలేదు. అటువంటి వ్యక్తి మళ్ళా పుట్టడు, మళ్ళా పుట్టలేదు. రామాయణంలో ఏంటి ఆ పదం? నభూతో న భవిష్యతి. ఒక్కడికే ఆ మాట చెల్లుతుంది, ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. మరి రాడు అలాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈ గాయత్రి మంత్రము చేత కాకపోవటం వల్ల, లేకపోతే సూర్యోపాసన చేత కాకపోవటం వల్ల, ఆదిచౌరదయం చదివిన తర్వాతే అటు వెళ్ళొద్దు మనం, ఇప్పుడు గురువుల్లోకే ఉందాం మనం. ఆ శక్తి, ఆ డైరెక్షన్, ఆ విధానంలో మనం వెళ్ళలేకపోవటం వల్ల, అహంకార రాహిత్యం వైపు మనం వెళ్ళలేకపోవటం వల్ల, చాలామంది మహానుభావులు ఉత్పత్తి అయినా కూడా ఉత్తమ కులంలో పుట్టినప్పటికీ కూడా రాక్షసులు అని పిలువబడుతున్నారు తప్ప చాలా కులీనమైనటువంటి వంశంలో పుట్టాడు. బ్రహ్మ యొక్క వంశంలో పుట్టాడు, మనవడే బ్రహ్మకి స్వయంగా. కానీ ఏమంటాం మనం ఇప్పటికి కూడా, గొప్పగా ఏం చెప్పుకోవటమే, రాక్షసుడు అని చెప్పుకుంటున్నాం, అంత గొప్పవాణ్ణి కూడా. ఆ అహంకారం రాకుండా చదువే ముందే, అక్షరాభ్యాసం ముందే, గురువు దగ్గరికి వెళ్ళక ముందే, ఆ అహంకారాన్ని కత్తిరించి వేయటానికి కావలసినటువంటి మహామంత్రము గాయత్రి మంత్రం. గాయత్రి మంత్ర సాధకుడికి అహంకారం రాదు. విశ్వామిత్రుడు కూడా పూర్తిగా అహంకారాన్ని పోగొట్టుకోనంత వరకు విశిష్టత సంపాదించుకోలేకపోయాడు. వశిష్ఠుడు అంటే విశిష్టత. వశిష్ఠుడు చేత, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి చేత, నేను కూడా బ్రహ్మర్షిని అనిపించుకోవాలి అని విశ్వామిత్రుడి యొక్క కోరిక. అల్లే కథ చెప్తారు. వశిష్ఠుడికి 100 మంది పిల్లలు ఉన్నారని, ప్రతిరోజు ఒకరిని చంపేవాట విశ్వామిత్రుడు. ఎందుకు చేరానో నన్ను బ్రహ్మర్షి అని 99 మందిని చంపేశాట. 100వ రోజు అతకెక్కి కూర్చున్నట్ట అరుంధతి, వశిష్ఠుడు మాట్లాడుకుంటున్నారట. ఏమండి అతను మన పిల్లలాంటి లాంటి వాడే కదా, అనేయండి పాపం అతన్ని అని. స్త్రీ హృదయం కదా, జాలిగుండే ఇచ్చేయండి సర్టిఫికేట్, పరీక్ష రాస్తే రాయిపోతే ఉంది, మెరిట్ లిస్టులో ర్యాంక్ వేసేయండి అందిట. మరి పూర్వకాలంలో ఈ ర్యాంకులు ఇలా రావు కదా, అర్హత ఉంటేనే మీరు పిల్లల్ని చంపినా ఏమన్నా చంపినా వాళ్ళు ఇవ్వరు ర్యాంకులు. అంటే వశిష్ఠుడు అన్నట్ట, అంతా బాగానే ఉంది, అతను అయిపోయాడు, కొంచెం అహంకారం పోవాలంతేను అని. సరే అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు వశిష్ఠుడు కాళ్ళ మీద, లే బ్రహ్మర్షి అంటాడు. ఆ స్థాయి, మీరు ఉద్దేశం ఎటు వెళ్తున్నారు ఈ గురు పూర్ణిమ నాడు? సర్వజ్ఞత్వం వైపు వెళ్ళాలి మీరు, సర్వవ్యాపకత్వం వైపు వెళ్ళాలి, సర్వసమర్థత వైపు వెళ్ళాలి. ఈ యూనివర్సిటీ పెట్టడానికి, ఈ విశ్వవిద్యాలయం పెట్టడానికి కూడా నా కోరిక ఏంటంటే, ఆ లక్షణాలు మీలో అభివృద్ధి చెందుతున్నాయా, మీరు సర్వజ్ఞులు అవుతున్నారా, సర్వవ్యాపకత్వం మీలో వచ్చిందా, సర్వసమర్థత మీలో వచ్చిందా, టెస్ట్ చేసుకుందాం మనం. కానీ ఇది టెస్ట్ చేసుకుంటూ అహంకారపూరితంగా అవుతే కొంపలు అంటుకుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి గాయత్రి మంత్రోచ్చారణ మించిన విధానం లేదు. ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని మనం మర్చిపోయాము, గాయత్రి మంత్రానికే ఆంక్షలు వేయటం మొదలెట్టాము, భారత జాతి నిర్వీర్యం అయిపోయింది. ఆ నిర్వీర్యమైనటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి దేశాన్ని ఉద్ధరించుకోవాలి అంటే, ఇప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్ అవి ఎందుకు చెప్తున్నారు? కంప్యూటర్ ఆల్మోస్ట్ ఈ 3 లక్షణాలు ఉన్నాయి దానికి, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. ఆల్మోస్ట్ కంప్యూటర్ ఉంది. అలాంటి స్థితికి రాదలుచుకున్న వాళ్ళు ఈ గురు పూర్ణిమ నాడు దానికి తగినటువంటి వైబ్రేషన్స్, దానికి తగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్పందన ఏర్పడటాన్నే రెజొనెన్స్ అంటాం ఫిజిక్స్లో. సంస్కృతంలో అనుకంపన అంటాం. అర్ఘ్యం ఇస్తున్నప్పుడు నీలాగే నేను వైబ్రేట్ అవ్వాలి, అనుకంపయ మాంభత్య గృహాణార్ఘ్యం దివాకర, మేము కూడా ఇంకో సూర్యుడులాగా వెలగాలి. సూర్యుడంత నిరహంకారి మీకు ఎక్కడా కనిపించడు. సూర్యుడు యొక్క లక్షణాలు మీరు పూర్తిగా జాగ్రత్తగా చూస్తే ఎన్ని లక్షణాలు సూర్యుడిలో కనిపిస్తాయి, ఆ లక్షణాలన్నీ కూడా నాలో రావాలి అనేటటువంటి కోరికతో గాయత్రి మంత్రోపాసన చేసే ముందు చాలా మంది నన్ను అడిగారు గాయత్రి మంత్ర దీక్ష కావాలని. దీక్ష తీసుకున్న వాళ్ళైనా తీసుకోనైనా ప్రతి సంవత్సరము గుర్తు చేసుకోవటంలో తప్పు లేదు. కనుక 3 సార్లు గాయత్రి మంత్రోచ్చారణ 5 భాగాలుగా చేస్తాను నేను. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయాత్. ఇవి 5 భాగాలు నేను అన్నాక తర్వాత మీరు అనండి. దీక్ష తీసుకునే ప్రక్రియ కళ్ళు మూసుకుని నడువు నిటారుగా కూర్చోండి. చెప్పాను కదా ఇది కేవలము మంత్రం మాత్రమే కాదు, మీరు సూర్యులవ్వాలి. దివి సూర్య సహస్రశ భూమి మీద అనేక మంది సూర్యులలాగా వెలగాలి మనం అందరము కూడా అనే భావనతో ఈ గురు పూర్ణిమ నాడు ఆ సర్వవ్యాపకమైనటువంటి గురుతత్వాన్ని గురువులు ఈ ప్రతి చోట ఉన్నాడు, వాళ్ళు సర్వవ్యాపకులే, వాళ్ళ సర్వవ్యాపకత్వాన్ని మీరు గుర్తించాలి. ఆ గుర్తించటానికి తగినటువంటి అనుకంప అనుగ్రహము ఈ మంత్రం ద్వారా వస్తుంది. కనుక నాతో నేను అన్నాక మీరు ఉచ్చారణ చేయండి, ఇంకా ఏ ఆలోచన మనసులో ఉంచుకోకండి, కళ్ళు మాత్రం మూసుకుని ఉండండి. ఒకవేళ మీరు దీని తర్వాత చెయ్యాలనుకోకపోయినా కళ్ళు మూసుకోండి, కళ్ళ ద్వారా శక్తి బయటికి వెళ్ళిపోతుంది, సాధన మొత్తము అంతర్గతంగా ఉంటుంది. కనుక కళ్ళు మూసేసుకోండి. ఇంకా కొంతమంది కళ్ళు తెరిచి ఉన్నారు, బయట ఉన్నా దగ్గరున్నా కళ్ళు మూసేసుకోండి. ఇది 1-2 నిమిషాలు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఏమైపోదు, కానీ జరిగితే అద్భుతాలు జరగవచ్చు మీ జీవితాలలో. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ సర్వవ్యాపి అయినటువంటి గురువుని తలుచుకుంటున్నాం. ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు గురువు. ఆ సర్వసమర్థుడు ఇక్కడే ఉన్నాడు. ఆ సర్వవ్యాపకుడైనటువంటి గురువు యొక్క దర్శనం చేసుకోవటానికి అర్హత సంపాదించుకోవటానికి ఈ మంత్రాన్ని నేర్చుకుంటున్నాం మనం. నేను అన్నాక అనండి మీరు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలో ఒక్కడు తెరిచేయండి. 5 సార్లు 5 భాగాలుగా చేశాం. ఈ సంపూర్ణ సృష్టి 5 తత్వాలతో నిర్మించబడి ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ హైడ్రోజన్ ముఖ్యంగా ఇవి 2 ఉంటాయి. ఒక్కొక్కసారి ఆక్సిజన్ కలుస్తూ ఉంటుంది, ఇంకొకసారి ఇంకో 2-3 కాంపౌండ్స్ క్లోరిన్ నైట్రోజన్ సల్ఫర్ కలుస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా అందులో ఉండేవి 3 కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్. కానీ ఈ 3 కలిసి ఎంతలా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకుంటున్న 1 గంటలో కనీసం 100 నూతన పదార్థాలు సృష్టించబడుతున్నాయి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ప్రపంచం అంతటా. ఉన్నవి 3 కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్. ప్రతిరోజు 100 మీరు చూసుకోండి ఎన్ని కాంపౌండ్స్ డెవలప్ అవుతున్నాయో. అలాగే ఈ సంపూర్ణ సృష్టి కూడా ఈ 5 తత్వాల ద్వారానే డెవలప్ అవుతుంది. ఈ 5 తత్వాలకి ప్రతీకగానే ఈ విశ్వవిద్యాలయంలో ఐదు చోట్ల సెంటర్స్ పెడుతున్నాం మనం, పృథ్వీ, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, ఇవి ఐదు. ఈ ఐదింటిని కలిపి ఉపయోగించుకోవటం నేర్చుకోవటమే సృష్టి రహస్యం. ఈ ఐదు మీరు నేర్చేసుకోగలిగితే, ఈ ఐదు తత్వాలని మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ఏదైనా చేసేయగలరు. ఆ సాధనలు నేర్పటానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఈ నేర్పటానికి ఇక్కడ ప్రయత్నం చేసేటటువంటి మాట నేను వాడినప్పుడు నాకు ఇవంతా వచ్చును అనుకునేటటువంటి భ్రమ నేను మీకు కలగజేస్తే తప్పది, నాకు రాదు. గురువులకు వచ్చు, కానీ గురువులు ఎలాంటి వాళ్ళు? సర్వవ్యాపులు, సర్వసమర్థులు, సర్వజ్ఞులు. కనుక మనము కరెక్ట్గా ప్రయత్నం చేస్తే మన స్థాయికి తగినట్టు ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది అన్నది మన విశ్వాసం. విశ్వాసమే కాదు, అనేక మంది భక్తుల జీవిత చరిత్రలో మీకు ఆ నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. గురువుని మీరు వెతుక్కోకండి ఎప్పుడు కూడా. గురువుని వెతుక్కోవటం కంటే చేసే తప్పు పని ఏమీ లేదు. బద్రీనాథ్కి యాత్రకి వెళ్ళొచ్చామంటారు చాలామంది. మా స్నేహితుడు ఒకతను నేను అడిగాను, నేను బద్రీనాథ్ చూసావు కదా విశేషాలు ఏంటి అని. రామకృష్ణ నీకు తెలియదేమో, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అన్నాడు. ఇడ్లీ సాంబార్ కోసం వెళ్తే అదే దొరుకుతుంది బద్రీనాథ్లో కూడా. కాదని నేను అన్ను నేను, కానీ ఇడ్లీ సాంబార్ కోసం బద్రీనాథ్ ఎందుకు వెళ్తాం, ఈ పక్క హోటల్కి వెళ్తే చాలు. అంచేత మనం కనుక మన స్థాయిని పెంచుకోగలిగితే, మన జ్ఞానాన్ని ఋషులు అందించినటువంటి వేదాలు, ఋషులు అందించినటువంటి అనేక మార్గాలు, గురువులు అందించినటువంటి అనేక పద్ధతులు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ మనం తప్పటడుగు వేస్తున్నాం? ఏసీ కాలేజీ ఉంది మా గుంటూరులో, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఆంధ్ర ముస్లిం కాలేజీ ఉంది, మా టీజేపీఎస్ కాలేజీ ఉంది, ఆంధ్ర హిందూ కాలేజీ ఉంది, రకరకాల కాలేజీలు ఉన్నాయి. క్రిస్టియన్ కాలేజీ ఉంది, ముస్లిం కాలేజీ ఉంది, టీజేపీఎస్ కాలేజీ ఉంది, బీఎస్సీ చదువుతున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే కెమిస్ట్రీ పేపర్ గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు. వాళ్ళ గురువుల గురించి మాట్లాడుకుంటారా, కెమిస్ట్రీ పేపర్ గురించి మాట్లాడుకుంటారా? సబ్జెక్టు గురించి మాట్లాడుకోవాలి. మీకు తెలీదు మా గురువు పిలక పెట్టుకుంటాడు, మీకు తెలీదు మా గురువు బొచ్చు టోపీ పెట్టుకుంటాడు, మీకు తెలీదు మా గురువు పైప్ కాలుస్తాడు, కెమిస్ట్రీలో జీరో వస్తుంది. గురువుల గురించి మాట్లాడుకో, మనం సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటాం. కానీ భారతదేశపు దౌర్భాగ్యం ఏమైపోయింది అంటే ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేసరికి గురువుల గురించి మాట్లాడుకుంటాం, ఆధ్యాత్మికత గురించి ఏమీ మాట్లాడుకో మనం. అసలు మాట్లాడుకో, దాని గురించి మాట్లాడుకోండి, పంచతత్వాల గురించి మాట్లాడుకోండి. ఏం మాట్లాడుకోవాలి ఆధ్యాత్మికత గురించి మాస్టర్ అని చాలా మంది నన్ను అడుగుతారు. 14 విషయాల గురించి మాట్లాడుకోవాలి, దాన్ని చతుర్దశ భువనాలు అంటారు, చతుర్దశ లోకాలు అంటారు. లోకాలు అంటే వరల్డ్స్ అని అర్థం ఉంది, లోకాలు అంటే చుట్టం, దేన్ని మనం చూడగలుగుతాము అది మన లోకం. ఇక్కడ ఉన్నాం మనం, చుట్టూరా ఏముందో మనం చూడటంలే, మన లోకంలో మనం ఉన్నాం, మన ఆధ్యాత్మిక లోకంలో మనం ఉన్నాం. ఏంటి ఆ చతుర్దశ భువనాలు? ఆధ్యాత్మికత మొత్తము కూడా మూడే లక్ష్యాలు పెంపొందిస్తాయని చెప్పాను కదా నేను. ఏం రావాలి మనకి? సర్వజ్ఞత్వం రావాలి, సర్వసమర్థత రావాలి, సర్వవ్యాపకత్వం రావాలి. ఈ మూడు లక్షణాలు మనలో రావటానికి మన దగ్గర ఏముంది? ఒక కాలేజీలో మొన్ననే మా కాలేజీకి కంప్యూటర్ సెక్షన్స్ గ్రాంట్ చేశారు. గ్రాంట్ చేయాలి అంటే యూనివర్సిటీ వాళ్ళు కమిషన్ వేస్తారు. కమిషన్ వేస్తే కమిషన్ వచ్చి ఏం చూస్తుంది? లాబొరేటరీ ఉందా, కంప్యూటర్స్ ఉన్నాయా, పనిచేసే కంప్యూటర్స్ అయినా లేకపోతే ఉత్తిన అట్టబొమ్మలు పెట్టారా, ఇవంతా టెస్ట్ చేస్తుంది. అది టెస్ట్ చేసి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అనుకూలమైనటువంటి ప్రయోగశాల ఉంది, ఆ ప్రయోగశాల కరెక్ట్గా లేకపోతే సైన్స్ డిపార్ట్మెంట్కి శాంక్షన్ ఇవ్వరు. లాబొరేటరీ ఉండాలి. మన కోరికలు చూడండి, చిన్న కోరిక కాదు మంది. మొత్తం బ్రహ్మాండంలో ఎప్పుడు ఏది ఎక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని. మొత్తం భగవద్గీత ఈ రహస్యాన్నే చెప్తుంది. అర్జునుడు అడుగుతాడు కృష్ణుణ్ణి, నాకే కనుక ఆ విశ్వరూపాన్ని చూసే అర్హత ఉంది అనుకుంటే ఇఫ్ ఐ ఆమ్ ఎలిజిబుల్ చూపించంటాడు. నేను నీ ఫ్రెండ్ని, నీ బంధువుని, నీకు తెలుసునో తెలీదో మన అందరికీ అలా 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 సంబంధం ఉంది కనుక చూపించవండు విశ్వరూపాన్ని. అర్హత ఉందా? మన్యసే ఇదితం శక్యం, నేను చూడగలను. అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుడిని, నేను చూడగలను ఈ విశ్వరూపాన్ని అనేటటువంటి అర్హత నిర్ణయించేదెవరు? నేను కాదు, గురువు నిర్ణయించాలి. చాలా మంది ప్రశ్నిస్తారు అదే, ఇంకా మాకు అనిపించటం లేదేమి. గురువు నిర్ణయించాలి ఎక్కడ లోపం ఉంది. మన్యసే ఎదితం శక్యం, అర్జునుడు లాంటి తపస్వి, ఇంద్రుడితో పాటు అర్ధసింహాసనం ఎక్కినటువంటి వ్యక్తి, ఊర్వశి లాంటి వ్యక్తి దగ్గరికి వస్తే అమ్మ అనగలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా విశ్వరూపాన్ని నేను చూడలేనేమో, నాకు అర్హత లేదేమో అనే డౌట్ వచ్చి అడిగితే, దివ్యం దదామి తే చక్షు, నేను ఇస్తానే ఆ దివ్యమైనటువంటి కళ్ళు, చూడగలిగేటటువంటి కళ్ళు. ఏంటా చూడగలిగేటటువంటి కళ్ళు దివ్య చక్షులో మాస్టారు? బ్లాక్ బోర్డు మీద 2-3 సంవత్సరాల కిందట కెమిస్ట్రీ లెక్చర్ అని నేను బ్లాక్ బోర్డు మీద నైట్రోజన్ ఫ్యామిలీ గురించి చెప్తూ ఎన్ఓ అని రాశాను, 2 అక్షరాలు, బెల్ కొట్టేశారు. మా స్టూడెంట్స్ ఎప్పుడు బెల్ అవుతుందా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. బెల్ కొట్టగానే ఎవడు వింటాడు? రాశాను అక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ గురించి చెప్తామని ఎన్ అనే అక్షరం రాశాను, ఓ అనే అక్షరం రాసి అండర్లైన్ చేశాను, బెల్ కొట్టేశారు. ఏం చేస్తాను, నోరు మూసుకున్నాను, వెళ్ళిపోయాను క్లాస్ నుంచి బయటికి. ఆ తర్వాత ఏదో ఈ స్ట్రైక్ అన్నారు, ఆ స్ట్రైక్ అన్నారు, ఈ స్ట్రైక్ అన్నారు, నాకు గుర్తులేదు. 4-5 రోజులు ఎందుకో సెలవులు వచ్చాయి. దాని తర్వాత 5-6 రోజుల తర్వాత క్లాసులోకి పిల్లలు వచ్చారు. అది కెమిస్ట్రీ క్లాస్ కాదు, అది ఫస్ట్ పీరియడ్, ఆ రోజు ఇంగ్లీష్ క్లాస్. కెమిస్ట్రీ స్టూడెంట్స్ లోపలికి వచ్చారు, ఇంగ్లీష్ స్టూడెంట్స్ లోపలికి వచ్చారు. గ్రూప్స్ వేరువేరుగా ఉన్న, ఇంగ్లీష్ కామన్ సబ్జెక్టే కాబట్టి వచ్చారు. నో అని చదివారు ఇంగ్లీష్ స్టూడెంట్స్. నో అంటే కాదు అని. మా కెమిస్ట్రీ వాళ్ళు అక్కడ చదివి నో కాదురా బాబు, అది దివ్యం దదామి తేజచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్, ఎందంటే నైట్రోజన్, నైట్రోజన్ గురించి ఇంత పుస్తకాలు రాయొచ్చు, ఓ అంటే ఆక్సిజన్, ఆక్సిజన్ గురించి ఇన్ని పుస్తకాలు రాయొచ్చు, కాదయా నో అంటారు వాళ్ళు, కాదయా నైట్రస్ ఆక్సైడ్ అంటారు వీళ్ళు. ఎవరు కరెక్ట్? జరూరైతే దివ్యం దదామి తేజచ్చు, ఇదే ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఆ దివ్య చక్షువులు కనుక మీకు అర్థమవుతే, తెరుచుకుంటే ఈ ప్రపంచం మారిపోతుంది, ఇదే ఉంటుంది, ఏమీ మారదు. ఆ విశ్వరూపం, ఆ విరాట్ స్వరూపం ఇక్కడే ఉంటుంది. కానీ ఆ చక్షువులు, ఆ జ్ఞాన నేత్రం ఏది ఇక్కడే మూడో కన్నే ఉండదు. ఆ భాష కనుక మనం నేర్చుకోగలిగితే, ఆ భాష మళ్ళా గాయత్రి మంత్రం ద్వారానే వస్తుంది. ఏమిటా భాష? ఇదంతా ఎక్కడి నుంచి చెప్తాము మొదట్టేనా గుర్తుందా? ప్రయోగశాల ఉండాలి. సైన్స్ ఏదైనా మనం చేయాలి అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. మనం ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి, ఈ ప్రయోగాలు చేయటానికి ఒక ల్యాబొరేటరీ తయారు చేసుకోవాలి. ల్యాబొరేటరీ తయారు చేసుకోవాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. ఒక కెమెరా, మంచి కెమెరా కొనుక్కోవాలంటే ఎంత ఉంటుంది ఖరీదు? సుమారు 30,000-40,000 దాకా ఉంటుంది ఈ కాలంలో మంచి కెమెరా కొనుక్కోవాలి అంటే. ఒక చాలా మంచి టేప్ రికార్డర్, మీరు టీవీలో అనౌన్స్మెంట్ చూస్తారో లేదో, ఒక ఆవిడ వింటూ ఉంటుంది మ్యూజిక్ చప్పుడు ఢమ్ 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 అని వస్తూ ఉంటుంది, చూశారు కదా ఫిలిప్స్ది, పవర్ ఏంటో నాకు గుర్తులేదు తర్వాతది. అలాంటి టేప్ రికార్డర్ ఒకటి కొనుక్కోవాలి, ఆ సౌండ్ చేయాలి అనుకుంటే కొన్ని వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 3,000-4,000. ఇవన్నీ కూడా మీరు సమకూర్చుకుంటే అప్పుడు మనం ఏదైనా చేయగలం. అయితే ఏం చేస్తాం? కనీసం మీరు ఒక కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగశాల తయారు చేసుకుంటే నేను మీకు ఇవంతా నేర్పడానికి రెడీగా ఉన్నాను. భలే తెప్పించుకున్నారు మాస్టారు, 2 కోట్లు ఎక్కడి నుండి తెస్తాం మేము ఇప్పుడు? ఆ 2 కోట్లు ఉంటే అసలు మేము ఎక్కడికి దిగొస్తాం? అసలు ఏ పేరిస్కు ఎక్కడికో పోయేవాళ్ళం? అసలు మీ దగ్గరికి వచ్చేవాళ్ళం అంటారేమో. 2 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువ విలువైనటువంటి ప్రయోగశాల మీ దగ్గర ఉంది. మీ శరీరం, మీ కళ్ళు, మీ ముక్కు, మీ పంచేంద్రియాలు, మీ జ్ఞానేంద్రియాలు, ఈ 5 తత్వాలతో కలిసినటువంటి శరీరం ఉందే, దీన్ని ఉపయోగించుకోవడం చేత కావటంలే మీకు. దీన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో అని నేర్పటానికే ఇది పెట్టింది ఇక్కడ. పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు, జలతత్వానికి సంబంధించినటువంటి భాగాలు, అగ్నితత్వానికి సంబంధించినటువంటి భాగాలు, వాయుతత్వానికి, ఆకాశతత్వానికి సంబంధించినటువంటి భాగాలు ఇవి 5. అందుకే గాయత్రి మంత్రాన్ని 5 భాగాలు చేసి చెప్పుకుంటాం మనం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయాత్. ఈ ఐదు ఒక సిలబస్ ప్రకారము, ఒక కోర్సు ప్రకారము ఏమీ తెలియని స్థితిలోంచి మెల్లమెల్లగా మూడేళ్లలో మనంతట మనం ఈ శరీరాన్ని అవగాహన చేసుకునే స్థాయికి ఎదగాలి. డాక్టర్ అంటే అర్థం ఏంటి? రోగ నిర్ణయం చేసి దానికి తగిన మందు ఇచ్చేవాడు. ఎంత టైం పట్టింది చెప్పడానికి డాక్టర్? ఒక లైన్. ఏం చేయాలి డాక్టర్? రోగ నిర్ణయం చేయాలి, ఆ రోగ నిర్ణయానికి తగిన మందు ఇవ్వాలి, అంతేగా డాక్టర్ అంటే. కానీ అది రావటానికి ఎన్నేళ్ళు పడుతుంది? మీ అదృష్టం బాగుంటే స్ట్రైక్లు అవి లేకుండా ఉంటే, మధ్యలో పేపర్స్ లీక్ అవ్వకుండా ఉంటే, మళ్ళీ రీఎగ్జామినేషన్స్ అవి లేకుండా ఉంటే అప్పటికి కూడా ఈ కాలంలో సరిపోదు. మన ఎండీ చేయాలి మీరు. తర్వాత ఇప్పుడు దాన్ని తలకిందులు చేశారు, డిఎం అన్నారు. ఎండీ డిఎం, డిఎం అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అంటే మొత్తం 10 ఏళ్ళు 12 ఏళ్ళు మీరు చదివితే మొత్తం మానవ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఒక విషయంలో నిష్ణాతులు అవుతారు. నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. రష్యాలో పేరు గుర్తు రావటం లేదు, ఇందిరాగాంధీ టైంలో మన అంబాసిడర్ అంటే భారతదేశ ప్రతినిధి రష్యాలో ఉన్నతని కూతురు ఏదో కంట్లో కాస్త ఎరుపు జీర ఏదో వస్తే కంటి చూపించుకోవటానికి రష్యాలో ఒక్కొక్క డాక్టర్ల వీధి అని అదని ఉంటుందిట. సరే డాక్టర్ల వీధిలోకి వెళ్ళింది, బోర్డులు చూసుకుంటూ వెళ్ళింది. రష్యన్ భాష రాదు ఈ అమ్మాయికి, కంటి బొమ్మ వేసి ఉంది. డాక్టర్ల వీధి అని తెలుసు, వెళ్ళి కూర్చుంది అక్కడ. 50 మంది 60 మంది పేషెంట్స్ ఎవరో ఉన్నారట, అందరితో పాటు ఓపిగ్గా కూర్చుంది. కూర్చున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఏమీ చేయలేను అమ్మాయి అన్నట్ట. ఇంటర్ప్రెటర్ని పెట్టి అద్దరిపోయింది అమ్మాయి. ఏమీ చేయలేను అంటే ఇంకేముంది, నా కన్ను పోయింది కాబోలు. అంటే ఏం కాదమ్మా, నీ కుడి కన్నుకి వచ్చింది ఎర్రజీర, నేను ఎడం కన్ను స్పెషలిస్ట్ని, అంచేత కుడి కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే ఆ కన్నులో స్పెషలైజ్ చేయడానికి కూడా 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు చదివితే గానీ రాకపోతే సంపూర్ణ విశ్వములో ఉన్నటువంటి ఆ పంచతత్వాల గురించి అవగాహన నేను 24 సార్లు గాయత్రి చేశాను మాస్టారు. మీ జీవితం ఇచ్చేయాలి ఎంబీబీఎస్ చదవటానికి. పొద్దున్న 4 గంటలు ఇంకా చదవటానికి కాదు, ఎంట్రన్స్ పరీక్ష రాయటానికి. తెలుసా మాస్టారు, మా పిల్లవాడిని 3:30కి లేపుతున్నాను నేను, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పాపం, వాడే ఎంట్రన్స్ రాయాలి పొద్దున్న 3:30కి. వాళ్ళతో పాటు వీడు లేచి కూర్చుంటారు తల్లిదండ్రులు. ట్యూషన్ నుంచి పాపం తిరిగి వస్తాడు 9 గంటలకు, ఇమీడియట్ గా తిండి పెట్టేసి కాలేజీకి తోసేస్తారు. తోసేసాక మళ్ళీ ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్, రాత్రి 10 గంటలకు వస్తాడు. పాపం టీవీ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, ఏమీ చేయకూడదు. ఇందా చేస్తే గ్యారంటీ లేదు సీట్ వస్తుందో లేదో. ఇక్కడ మాత్రము ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండా మీకు లభిస్తుంది అని నేను గ్యారంటీ ఇవ్వను. లాభం లేదు, కష్టపడాలి మీరు, చాలా కష్టపడాలి. కానీ గ్యారంటీ ఏమిస్తాను? సర్వజ్ఞత్వం మీకు వస్తుంది, సర్వవ్యాపకత్వం మీకు వస్తుంది, సర్వసమర్థత వస్తుంది. ఎప్పుడు? 3 ఏళ్లలో. సంపూర్ణ సర్వజ్ఞత్వం వస్తుందా? అంత ఆశపడకండి. రోగ నిర్ధారణ చేయటానికి కావలసినటువంటి అవగాహన వస్తుంది, దాని తర్వాత ఇంకా మీ ప్రయత్నం. చాలా మంది నన్ను అడుగుతారు ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాను మాస్టారు అని. మీరు కొంచెం ఆలోచించండి, ఎంఏ ఇంగ్లీష్లో షేక్స్పియర్ మీద, నాకు తెలియదు ఏం కోర్సు ఉందో, ఉత్తిన ఉదాహరణ ఇస్తున్నా నేను, షేక్స్పియర్ నాటకాలు ఉన్నాయి, ఏదో మిల్టన్ పోయిట్రీ ఉంది అనుకుందాం మనం. వీడు ఎంఏ ఇంగ్లీష్ చదివాడు, వీడు ప్రశ్న పేపర్లో ఏముంటాయి, ఫలానా షేక్స్పియర్ నాటకం మీద ఓ లెక్చర్ రాయి, కమెంట్ క్రిటిసైజ్ ఏదో అంటాడు. వాడు రాశాడు, వాడు 20 పేజీలో 30 పేజీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, వాడు బయటకు వచ్చాడు, ఇంగ్లీష్ మాట్లాడాలి. వాడు ఏం చేస్తాడు? వాడు షేక్స్పియర్ సెడ్ అని మొదలెట్టాడు అనుకోండి ఇంగ్లీష్. ఎందుకా ఇంగ్లీష్? షేక్స్పియర్ సెడ్ అంటానికి కాదు అది. ఎందుకు ఎంఏ ఇంగ్లీష్ చదివింది? ఇంగ్లీష్ని మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలి ఆ భాషని, అది మనం నేర్చుకుని ఇంగ్లీషు భాషను ఉపయోగించుకోవాలి తప్ప మిల్టన్ సెడ్ 2 పేజీల కొటేషన్, షేక్స్పియర్ సెడ్ 5 పేజీల కొటేషన్ ఇచ్చారనుకోండి ఏం లాభం? అలాగే ఈ పంచతత్వాల గురించి, దాని గురించి నేర్చుకున్న తర్వాత నిత్య జీవితాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆధ్యాత్మికతను నిత్య జీవితం నుంచి మనం చాలా దూరం తీసుకెళ్లిపోయాం. ఆధ్యాత్మికతకి నిత్య జీవితానికి సంబంధం లేకుండా చేసుకున్నాం. ఆ సంబంధాన్ని ఈ 3 సంవత్సరాలలో పెట్టడానికి పూర్తి ప్రయత్నం గురువుల తరఫున జరుగుతోంది హిమాలయాలలో. ఆ ప్రయత్నానికి రూపకల్పన చేయటానికి ఇది స్టార్ట్ చేస్తున్నాం మనం. మనం చేసేటటువంటి ప్రయత్నం అది. కానీ మీ తరఫు నుంచి వాడు కోరుకునేది ఏంటంటే మామూలు చదువుకి మీరు ఎంత కష్టపడతారో అంతే కష్టపడాలి, అంతకంటే ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. అంటే కనీసము రోజుకి 5-6 గంటలు మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చేయలే మాస్టరు, డిస్టర్బ్ అయిపోతుంది కాన్సన్ట్రేషన్, మా పిల్లవాడు చేయలేడండి. కానీ ఇంటర్మీడియట్ చదువుతో కంప్యూటర్ చేయగలడు వాడు, ఇంటర్మీడియట్ చదువుతో టైప్ రైటింగ్ చేయగలడు, ఇంటర్మీడియట్ చదువుతో షార్ట్ హ్యాండ్ నేర్చుకోగలడు, అప్పుడు కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వదు. ఇది చేస్తే డిస్టర్బ్ అవుతుందంటే చేయగలిగేది ఏం లేదు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చి సంపూర్ణ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందగలిగేటటువంటి పరిస్థితులు మన దగ్గరికి ఉంది. గురువులు చెయ్యి అందిస్తున్నటువంటి ఈ తరుణంలో పోయిందిలే మనం, గురువులు ఈ అవకాశాన్ని ఇస్తున్నటువంటి టైములో మాకు ఇది అక్కర్లేదు అనుకుంటే యథేచ్ఛసి తథా గురు. కానీ అలా అనుకునే వాళ్ళమే అవుతాయి ఇక్కడికి రాగా, మనం వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఇంకా ఆ గ్యారంటీ ఉంది చేయగలమని, కానీ కష్టపడాలి. ఆ కష్టపడటానికి నాందిగా రేపటి మొదటి క్లాస్ తీసుకున్న తర్వాత క్లాసులు మీకు, ఈ క్లాసులో చేరదలుచుకున్న వాళ్ళకి విశ్వమాత గ్రూప్ అని పేరు పెట్టాం. ఏదో పేరు పెట్టాలి కనుక, ప్రపంచం అంతటినీ కూడా తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉంది కనుక, సర్వ విషయ పరిజ్ఞానం ఉంది కనుక విశ్వమాత అని పేరు పెట్టాం. పోస్ట్లో మీకు మిగతా సిలబస్ వస్తుంది. పోస్ట్లో వచ్చింది మీరు ఆచరించండి, అందులో చెప్పింది చెప్పినట్టు చేయండి. 3 నెలల తర్వాత మళ్ళీ కలుసుకుందాం, ఇక్కడే కలుసుకుంటాం. అప్పుడిక్కడ షేపులు ఇంకా ఎంత మారుతాయి, ఇక్కడ ప్రయోగాలు చేయటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏంటా ప్రయోగాలు చేయటానికి కావాల్సిన పరిస్థితులు? 14 భవనాలు అని చెప్పాను కదా మనకి, 5 శరీరాలు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి, 3 గ్రంథులు ఉన్నాయి. 6, 5, 11 + 3, 14 షట్చక్రాలు, పంచకోశాలు, 3 గ్రంథులు. ఇది ఎవరైతే పూర్తిగా నేర్చుకునగలుగుతాడో వాడు స్వయము ఆ గురువే అవుతాడు. నా దగ్గర కెమిస్ట్రీ నేర్చుకున్న వాళ్లే ఈనాడు నా పక్కన కూర్చొని లెక్చరర్స్ అవుతున్నారు. ఆశ్చర్యం ఉంది, ఈనాటి శిష్యులే రేపటి గురువులు, అది మన స్లోగన్ కదా. అంచేత ఈ గురు పూర్ణిమ నాడు ఆ గురువు యొక్క అనుగ్రహం మనం అందరికీ లభిస్తూ మీరు ఇంకా ఉత్సాహంతో ఆశామాషిగా కాకుండా చెప్పిన సాధనని ఎందుకు చేస్తున్నాం మనం అని తెలుసుకుంటూ, ఎందుకు చేస్తున్నాం మనం 5 విషయాల గురించి తెలుసుకోవటానికి, పృథ్వీ గురించి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దీని గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటే సర్వజ్ఞత్వం అన్నీ వస్తుంది కనుక ఆ గురుస్వరూపమే మనం అవగలము. ఆ దత్తుని యొక్క అంశం మనందరిలోనే ప్రవేశించి, ఆ గురువు యొక్క అంశం మనందరిలోనే ప్రవేశించి మనం అందరము ఈ గురు పూర్ణిమ నాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా పల్లవించి మీరందరూ కూడా అనేక కోట్ల కోట్ల మందికి మార్గదర్శకులుగా కాగలరని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైష గోబ్రాహ్మణిభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్